మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ టు మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. నేను మీ ఈశ్వర్ విష్ణుభట్ల మాట్లాడుతున్నాను. 8:30 to 9:30 షో లైక్ న్యూస్ అండ్ పాలిటిక్స్ ప్రతి బుధవారం శుక్రవారం నాడు. మీరు గనక ఈ కార్యక్రమంలో పాల్పంచుకోదలుచుకుంటే ఇండియా నుంచి కాల్ చేస్తుంటే గనక 9888555672 నెంబర్ పైన, యుఎస్ నుంచి కాల్ చేస్తుంటే గనక +1484364-3471 పైన, స్కైప్ నుంచి కాల్ చేస్తుంటే గనక myin.media పైన కాల్ చేసి మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవచ్చు, చర్చ చేయొచ్చు, అట్లాగే ప్రశ్నలు కూడా అడగచ్చు. ఓకే, ఎలా ఉన్నారు మిత్రులందరూ? ఐ థింక్ అనదర్ డే ఈజ్ పాస్ట్ అని మొన్న బుధవారం నుంచి ఇప్పటికి మనం చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో కేసుల యొక్క సంఖ్య విపరీతంగా పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశం. మీరందరూ తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారని అనుకుంటున్నాం. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఐ థింక్ 460 కేసెస్ వరకు లాస్ట్ 24 అవర్స్లో డిక్లేర్ అయినట్లు లైక్ అనౌన్స్ చేశారు. తెలంగాణలో ఒక 2 రోజుల పాటు టెస్టింగ్ రిజల్ట్స్ని ఇవ్వకూడదని చెప్పి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నట్లుగా ఇప్పుడు ఒక వార్త కూడా చూసాం. ఇది ముఖ్యంగా తెలంగాణలో ఒక రకంగా తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. చాలా చోట్ల స్వచ్ఛందంగా కొన్ని మన సుల్తాన్ బజార్ దగ్గర కానీ, లేకపోతే కొన్ని మన కీలక మార్కెట్స్ రాణిగంజ్ దగ్గర కానీ స్వచ్ఛందంగానే దుకాణదారులందరూ కూడా దుకాణాలు మూసివేసి లాక్డౌన్ స్వచ్ఛందంగా పాటించాలని అనడం పరిస్థితి యొక్క తీవ్రతను తెలియజేస్తుంది. దయచేసి ప్రభుత్వాలు చెప్తున్నట్లు ఈ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అందరూ పాటించండి, తగు జాగ్రత్తలు పాటించండి. ముఖ్యమైన అవసరాలు ఉంటే తప్ప, అంటే లైక్ అవసరాలు ఉంటే తప్ప మార్కెట్స్కి వెళ్ళడం, జనసందోహం ఉన్న చోట వెళ్లకుండా, ఒకవేళ వెళ్లాల్సిన అవసరం తప్పనిసరి పరిస్థితులు అయితే కనుక బెటర్ వేర్ ఏ మాస్క్, శానిటైజర్ దగ్గర ఉంచుకోండి, పదే పదే ఇది సామాజిక దూరం పాటించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. ఇవన్నీ పాటించి మిత్రులందరూ క్షేమంగా ఉండాలని, ఈ పెను ప్రమాదం నుంచి, ఈ పెను ఉత్పాతం నుంచి మనల్ని, మన దేశాన్ని, మన ప్రజలని కాపాడాలని మనం భగవంతుణ్ణి ప్రార్థించడం తప్ప ప్రస్తుతానికి మనం చేయగలిగేది ఏం లేదు. ప్లీజ్ టేక్ కేర్. ఓకే, సో మన వి స్టార్టెడ్ విత్ అంటే మనం మొన్న బుధవారం నాడు మనం మాట్లాడుతూ భారత్ చైనా సంబంధాల మధ్య, భారత్ చైనాల మధ్య సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి ఒకలాంటి ఘర్షణ పూరిత వాతావరణం, ఒకలాంటి స్టాండ్ ఆఫ్ లైక్ మన ఒక ఒక ఒకలాంటి స్థితి, ఒక దాన్ని ఏం చెప్పాలంటే స్టాండ్ ఆఫ్, ఒక రకంగా కరోనాతో జరుగుతున్నటువంటి పోరులో భారత్, ఇంకొక వైపు నుంచి చైనా వైపు నుంచి జరుగుతున్నటువంటి ఈ ఉన్మాద చర్యలు ఏవైతే ఉన్నాయో, ఉన్మాద చర్యల వలన భారత్ బలవంతంగా ఘర్షణాత్మక వైఖరిని, ఘర్షణాత్మక ఘర్షణలో పాలు పంచుకోసిన పరిస్థితిని చైనా కల్పిస్తోంది. దీని వెనకాల కారణాలు అదంతా మనం యాక్చువల్గా ఇట్ విల్ కమ్ అండర్ హిస్టరీ. మనం ఎప్పటి నుంచి ఇష్యూలు జరుగుతున్నాయి, మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నట్లుగా ఎప్పటి నుంచి ఈ భారత్ చైనా మధ్య ఉన్నటువంటి భూభాగం యొక్క పరిధి ఎంత, వాటి ఎక్కడెక్కడ ఘర్షణలకు అవకాశాలు ఉన్నాయి, ఈ ఘర్షణల యొక్క వెనకాల కథలు ఏంటి, ఇవన్నీ మనం మాట్లాడితే లాస్ట్ టైం టాపిక్ మనం కొనసాగింపుడు మనం మాట్లాడతాం. యాక్చువల్గా దీని వెనక సో ఉన్న చరిత్రను పక్కన పెడితే ఇప్పుడున్న కండిషన్స్లో మనం లాస్ట్ ట్యాగ్లైన్ తీసుకున్నట్లుగా కరోనా పైన దేశం మొత్తం ఒక్కటే పోరాడినటువంటి క్షణం ఎలాగైతే ఉందో, అట్లాగే చైనాతో జరుగుతున్నటువంటి, అంటే ఈ దేశంలో ఉన్న చాలామంది ప్రజలకు కూడా తెలుసు చైనా ఎప్పుడూ అగ్రెసర్, ఎప్పుడూ కూడా పొరుగు ఇతర దేశాల యొక్క భూభాగాలను ఆక్రమించుకుంటూ వాళ్ళ యొక్క రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో రీసోర్సెస్ పైన ఆధిపత్యం పొందడం, అట్లాగే ఈ వాటర్ పైన, బ్రహ్మపుత్ర నది పైన, ఇలాంటి నదుల పైన ఆధిపత్యం పొందడం తన ఇండస్ట్రియల్ అవసరాల కోసం, దానికి అడ్డొచ్చినటువంటి లేదా ఆ ఎక్కువ వనరులు ఉన్నటువంటి దేశాల పైన ఆధిపత్యం చలాయించడం, ఆ భూభాగాలను ఆక్రమించుకోవడం ద్వారా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనే సీక్వెన్సెస్కి దాని కొనసాగింపుగా కావలసిన వనరులు ఏవైతే ఉన్నాయో ఆ వనరుల కోసం చైనా ఏదైనా చేస్తూ ఉంటుంది. అట్లాగే ఎయిర్పోర్ట్స్ పైన ఆధిపత్యం సంపాదించుకోవడం, ద్వీపాల పైన సచ్ దట్ వాటి యొక్క మిలిటరీ బేస్లను ఏర్పాటు చేసుకోవడం, థ్రెటన్ చేయడం చుట్టుపక్కల ఉన్న దేశాలని, బలం చూపించడం ద్వారా, స్ట్రాటజిక్గా సైకలాజికల్ వార్ చేయడం ద్వారా, పర్సెప్షన్ వార్ చేయడం ద్వారా చైనా ఏం చేస్తుందంటే మానసికంగా బలహీనలు చేసి తన తన అదుపాజ్ఞల్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. చిన్న చిన్న దేశాలు వాటికి ఎప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాయి, లేదా ఆర్థిక పరమైనటువంటి వనరులను డంప్ చేసేయడం ద్వారా, లైక్ వాళ్ళ అక్కడ మేము బ్రిడ్జిలు కడతాం, మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం, ఇట్లా వాళ్ళ స్థాయికి మించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా వాళ్ళ పైన అంటే వాళ్ళు కోలుకోలేనంత అప్పుని, వాళ్ళ ఆర్థిక భారాన్ని ఆయా దేశాలపైన నెట్టడం ద్వారా ఎప్పటికీ తమ ఏదైనా ఏదైనా వాళ్ళ చైనా కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు తీర్చాలి. వాళ్ళు మాకు ఇది కావాలి, మేము ఈ రూట్ ఆక్యుపై చేసుకుంటాం, ఈ ల్యాండ్ కావాలి, ఈ రిసోర్సెస్ పైన మాకు ఆధిపత్యం కావాలని అక్కడ లోకల్ అని అన్నప్పుడు ఆ స్థానిక ప్రభుత్వాలు ప్రజలు కనుక ఎదురు తిరిగితే ఈ వాళ్ళపైన సరే అయితే మీరు ఇంత మీ పైన ఇంత బర్డెన్ ఉంది, మేము ఇక్కడ ఇంత ఇన్వెస్ట్ చేసాం, తిరిగి రీపే చేయండి, ఇలాంటి ఒక అరాచక విధానాన్ని అవలంబించేటువంటి సామ్రాజ్యవాద, కమ్యూనిస్టులను పైకి చెప్పుకునేటువంటి సామ్రాజ్యవాద శక్తి చైనా. ఈ చైనా ఈ భారత్ పైన కూడా ఇట్లాంటి ఇంచుమించు ఇలాంటి టాక్టిక్స్ని ఉపయోగిస్తూ ఉన్నప్పుడు, అంటే భారత్ పైన కూడా ఇండో చైనా స్టడీస్ అని చెప్పి ఇక్కడ చెప్పింది, మనం లాస్ట్ టైం మీటింగ్లో మనం కొంచెం చెప్పుకున్నాం లాస్ట్ టైం షోలో, ఇక్కడ నుంచి కొంత ఇక్కడ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానం, ఇక్కడ ఉన్నటువంటి పార్టీలను ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానం, ఇక్కడ ఉన్నటువంటి పార్టీలని మీడియాని లేదా ఒక ఇంటలెక్చువల్ సెంటర్స్ అయినటువంటి అంటే కొన్ని ఇంటలెక్చువల్ సెంటర్స్ ఫ్లోట్ చేస్తారు వీళ్ళు ఇన్ఫర్మేషన్ని, ఇన్ఫర్మేషన్ సెంటర్స్ని పెర్సెప్షన్ బిల్డింగ్ సెంటర్స్ కింద వాడుకోవడం, వాటికి నిధులు అందించడం ద్వారా దేశం ఇక్కడే కాదు అన్ని దేశాల్లో చేస్తూ ఉంటుంది, భారతదేశంలో కూడా అట్లాగా చైనా చూపిస్తున్నటువంటి ఆశలకి లొంగిపోయినటువంటి వ్యక్తులు, పార్టీలు, మీడియా సంస్థలు ఉన్నాయనేది మనం ఖచ్చితంగా చెప్పచ్చు. వీళ్ళు ఏం చేస్తారనంటే మానసికంగా మనల్ని బలహీనం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. లాస్ట్ టైం ఒక ఐ థింక్ వెంకటకృష్ణ గారు అనుకుంటా, మన దగ్గర ఇంత నిజంగా ఆయుధ సంపత్తి ఉందా, చైనా పెద్ద దేశం కదా, చైనా దగ్గర బోల్డ్ అంత ఆయుధాలు ఉన్నాయి, చైనా దగ్గర బోల్డ్ అంత మిలిటరీ ఉంది, మనం ఎదుర్కోగలుగుతామా అని ఒక సామాన్య వ్యక్తి అనుకుంటున్నారనంటే అది ఆయనకి అది పాపం ఆయనకి తెలియక, ఇలాంటి మానసికంగా బలహీనం చేసేటటువంటి సమాచార వ్యవస్థని బిల్డ్ చేస్తూ, అమ్మో మనం చైనాతో కనుక కాన్ఫ్లిక్ట్ వస్తే, కాన్ఫ్రంటేషన్ జరిగితే కనుక మనం చైనాను ఎదుర్కోలేమేమో అనే భావజాలాన్ని స్ప్రెడ్ చేయడం అనేది ఒక పెర్సెప్షన్ వార్. చైనా యొక్క స్ట్రాటజీస్లో ఇది ఒక ప్రముఖమైనటువంటి అంశం. చైనా ఏం చేస్తుందంటే మీకు అది ఇక్కడ ఎలాగో చైనాకు అనుబంధంగా చైనాని ఆరాధించేటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఎట్లాగో ఉంటాయి, మీరు గమనిస్తే కనుక చాలా కమ్యూనిస్ట్ పార్టీల నేతలందరూ కూడా కమ్యూనిస్ట్ విశ్లేషకులు, కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి విశ్లేషకులందరూ కూడా వీళ్ళు ఏం చెప్తారనంటే చైనా పైన భారత్ పోకూడదు, చైనాతో సత్సంబంధాల కోసం భారత్ ప్రయత్నం చేయాలి, అక్కడ ఘర్షణ జరిగినప్పుడు అంతమంది సైనికులు చైనా వాళ్ళు కూడా చనిపోయారు, అంటే బ్యాలెన్సింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇది సామాన్య ప్రజలకు ఏంటంటే అయ్యో వీళ్ళు నిజంగానే మనం చైనాతో వెళ్ళిపోతే ఏమైనా అయిపోతుందేమో, వీళ్ళందరూ చెప్తున్నారు కదా, వీళ్ళంతా విద్యావేత్తలు కదా, మేధావులు కదా అని అనుకోవడం అనేది అది దట్స్ హౌ ద స్ట్రాటజీస్ బీయింగ్ బిల్ట్ డౌన్ ద లైన్. దాదాపు ఒక 4-5 దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ 1962 వార్ తర్వాత. 62 వార్ గురించి మీరు చదివి ఉంటే మీకు అర్థమవుతుంది, బెంగాల్లో కమ్యూనిస్టులు అట్లాగే దేశవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్టులు మన భారత సైనికులకి ఆహార సరఫరా కూడా అందించకుండా ధర్నాలు చేయడం, మన భారత సైనికులకి వైద్య సహాయం అందించడానికి ప్రయత్నం చేస్తే నిరోధించడం లాంటి దుర్మార్గపు దౌర్భాగ్యపు చర్యలకు పాల్పడ్డారు. బట్ స్టిల్ ఈ వ్యవస్థలో ఇప్పటికీ కూడా ఏదక మన ఇంటలెక్చువల్ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, అట్లాగే ఈ ఎన్జిఓస్, ఈ అన్ని సెగ్మెంట్స్లో కూడా వీళ్ళు ఇన్ఫిల్ట్రేట్ అయి ఉన్నారు. వీళ్ళని చైనా అనుకూలుల కింద వాళ్ళు ట్రీట్ చేస్తూ చైనా విదేశాంగ విధానంలో భాగంగా అంటే విదేశాలపైన ఆధిపత్యం సంపాదించే క్రమంలో భాగంగా వీళ్ళందరికీ ఏదో ఒక రూపేణా డబ్బులు కల్పించడం, డబ్బులు పంపించడం, నిధులు సమకూర్చడం, వీళ్ళని విదేశాలకి టూర్లు తీసుకెళ్ళడం, ఇట్లాంటి అంశాల ద్వారా వీళ్ళని చెప్పు చేతుల్లో ఉంచుకుని సామాన్య భారతీయులపైన మానసిక పరమైనటువంటి ప్రభావం చూపించడానికి ఎప్పటికప్పుడు ఎత్తులు వేస్తూ ఉంటుంది. ఇది సహజంగా కమ్యూనిస్టులకి జనరల్గా ఉన్నటువంటి అలవాటు. మీరు మన కమ్యూనిస్ట్ మన నారాయణ గారు కానీ మిగతా మన కొంతమంది విశ్లేషకులు వాళ్ళ యొక్క విశ్లేషణలు చూస్తూ ఉంటే ఒక 10 నిమిషాలు ఉంటే మనకు నీరసం వచ్చేస్తుంది, నిజంగానే మనం భారత్తో పోలిస్తే, చైనాతో పోలిస్తే భారత్ ఇన్ఫీరియర్ ఏమోనని చెప్పి. అలాగ వాళ్ళు మెదళ్ళని మౌల్డ్ చేస్తారు, పెర్సెప్షన్ బిల్డ్ చేస్తారు, అట్లాంటి అటువైపుగా మనల్ని తీసుకెళ్తూ ఉంటారు స్లో స్లోగా. అయితే ఇది సహజంగా భావజాలానికి ఇది ఈసారి ప్రత్యేకంగా జరిగింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా కాంగ్రెస్ కుటుంబం, కాంగ్రెస్ పైన ఆధిపత్యం చేస్తున్నటువంటి గాంధీ కుటుంబం పైన అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. చైనాతో వీళ్ళు అసలు వీళ్ళ యొక్క సంబంధం ఏంటి, చైనాకి వీళ్ళకి కాంగ్రెస్ పార్టీకి మధ్య జరిగినటువంటి ఒప్పందం ఏంటి, చైనాకి మన రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అని రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఫ్లోట్ చేసినటువంటి ఒక ఎన్జిఓ అంటే ఒక స్వచ్ఛంద సంస్థ కింద ప్రజలకు సేవ చేయాల్సినటువంటి ఎన్జిఓ చైనా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి, చైనా విదేశాంగ శాఖ నుంచి, చైనా ప్రభుత్వం నుంచి నిధులు ఎందుకు తీసుకున్నారనేది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. అది ఒక్కటే కాదు, వీళ్ళు అసలు యాక్చువల్గా ఒక ఎన్జిఓకి గవర్నమెంట్ ఫండింగ్ చేయాల్సిన అవసరం ఏందో నాకు అర్థం కాదు. అంటే గవర్నమెంట్ నేరుగా విరాళాలు అందించడం ఏంటో అర్థం కాదు. ఈ విరాళాలు డోనార్స్ కింద గవర్నమెంట్ ఎందుకు యాక్ట్ చేయాలో నాకు అర్థం కాదు. ఒక ఒక ఎన్జిఓలకి ప్రభుత్వం నిధులు ఇస్తుంది ఎప్పుడు ఒక కాజ్ ఉంటే, ఒక పోలియో నిర్మూలన కార్యక్రమం పైన అవగాహన కల్పించాలి, లేదా ఈ మలేరియా పైనటువంటి లేదా డెంగ్యూ పైన ఏదైనా జరుగుతూ ఉంటే మేము ఈ ఎన్జిఓ యొక్క ఆబ్జెక్టివ్స్లో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన మేము వర్క్ చేస్తామని అంటే కనుక ఈ ఎన్జిఓలు గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేస్తాయి అని అనుకుంటూ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళకి నిధులు ఇస్తుంది. బాబు నువ్వు ఈ మలేరియా డ్రగ్ గురించి, మలేరియా గురించి ఒక ప్రచారం చేయండి, ఈ మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి లేదా ఎవరికైతే ఇన్ఫర్మేషన్ అందుబాటులో లేదో ఆ వ్యక్తులకి మీరు తీసుకెళ్ళండి అని చెప్పి కొన్ని నిధులు కేటాయిస్తుంది. మేము ఇలా చేస్తున్నామని అంటూ అది ప్రభుత్వం నుంచే కాదు, వివిధ ఇంటర్నేషనల్ సంస్థలైనటువంటి యూనిసెఫ్ అట్లాంటి వాటి దగ్గర నుంచి కూడా వీళ్ళు నిధులు తీసుకుంటా ఉంటారు. తీసుకుని ప్రభుత్వ కార్యక్రమాలకి ప్రచారాలు కల్పించడం, అట్లాగే ఆరోగ్యం, విద్య, ప్రాథమిక వైద్యం ఇట్లాంటి కొన్ని స్పెసిఫైడ్ అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాల్లో ఎన్జిఓలు పనిచేస్తూ ఉంటాయి. ఈ ఎన్జిఓలు ఇంకా కూడా ఎక్కడ పనిచేయచ్చు అని అంటే, లైక్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏషియన్ స్టడీస్ అను, అంటే ఆసియా ఖండంలో ఉన్నటువంటి దేశాల మధ్య సంబంధాలు నెలకొల్పుకోవడానికి, అట్లాగే సౌత్ ఇండియన్ కంట్రీస్ మధ్య ఉన్నటువంటి కల్చరల్ ఎక్స్చేంజ్ గురించి రీసెర్చ్ చేయడం గురించి, రీసెర్చ్ డిఫరెంట్ కంట్రీస్ మధ్య ఉన్నటువంటి ఈ కల్చరల్గా ఉన్నటువంటి సారూప్యాలు ఏంటి, గతంలో ఏం జరిగింది, దీన్ని కూడా బిల్డ్ చేస్తూ కూడా వీళ్ళు ఇలాంటివి చేయొచ్చు జనరల్గా. అయితే రాజీవ్ గాంధీ ఫౌండేషన్ యొక్క ఉద్దేశం ఏందనేది ఇప్పటికీ దాని వాళ్ళ యొక్క బైలాస్ ఏంటి, వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే, ప్రతి ఎన్జిఓకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. వాళ్ళు మేము ఈ కార్యకలాపాలు నిర్వహించుకోవడం కోసం మేము పనిచేస్తాము అని చెప్పుకోవడం. ఈ క్రమంలో అసలు ఒక ఒక నిష్ఠురమైనటువంటి నిజాలు కొన్ని బయటకు వచ్చినాయి. 2006-07 మొదలుపెట్టి ఇంచుమించు 2013 దాకా, 2005-06 మొదలుపెట్టి అంటే దాదాపు యూపీఏ అధికారంలో ఉన్న ప్రతి సంవత్సరం కూడా వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల నుండి, పైగా ఇంకా ఆశ్చర్యకరంగా ప్రధానమంత్రి విపత్తు నిధి అంటూ ఒకటి ఉంటుంది. ఏదైనా ప్రధానమంత్రికి నేరుగా చేస్తే, ఏదైనా విపత్తులు సంభవించినప్పుడు ఆయన నేరుగా బాధితులకి, ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా కావచ్చు, బాధితులకి సకాలంలో ఆదుకోవడం కోసం, అంటే డైరెక్ట్ మధ్యలో స్టేట్ గవర్నమెంట్ తర్వాత రెవెన్యూ నుంచి కలెక్టర్, కలెక్టర్ నుంచి లోకల్ ఎంఆర్ఓ, లోకల్ ఎంఆర్ఓ నుంచి లోకల్ విలేజ్ అసిస్టెంట్, ఇంత స్ట్రక్చర్ దాటి రావడం కోసం ఏదైనా ఒక కేటాయిస్తే కొంచెం ఆలస్యం జరుగుతుంది. కాబట్టి సత్వర సాయం కోసం నేరుగా విపత్తుల బారిన పడిన కుటుంబాలు, ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి అత్యవసర స్థితి కలిగిన నిరుపేద కుటుంబాలని డైరెక్ట్గా ఆదుకోవడం కోసం ఒక ఫండ్ ఉంది జనరల్గా మన ప్రధానమంత్రి సహాయ నిధి అంటాం దాన్ని. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి కూడా, ప్రధానమంత్రి సహాయ నిధి కూడా ఈ రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి డోనార్స్ లిస్ట్లో ఉంది. ఈ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అనేది ఏ రకమైన సేవా కార్యకలాపాలు నిర్వహించింది, ఎవరికి విపత్తులు జరిగినప్పుడు ఎక్కడెక్కడ ఈ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ చేసింది అని అడగడానికి కూడా వాళ్ళ రాజ్యాంగం అవకాశం కల్పించదు. డబ్బులు తీసుకోవడానికి డోనార్స్ లిస్ట్లో మాత్రం వీళ్ళందరూ ఉంటారు, ఎవరు పిఎం సహాయ నిధి వరకు ఉంటుంది. కానీ ఈ నిధులను వీళ్ళు ఎక్కడెక్కడ స్పెండ్ చేశారు, వీళ్ళు ఎక్కడెక్కడ నిజంగా బాధ్యతలు ఆదుకున్నారు, అసలు ఒక 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 ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి డోనార్స్ కింద ఆయన ఇలాంటి రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి దాతృత్వ సంస్థ కింద ఉండాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అని అంటే, అది దానికి సమాధానం లేదు. అంటే కాంగ్రెస్ ఈరోజున ఐ థింక్ దాని మీద చాలా రకాల డిబేట్స్ జరుగుతున్నాయి, మీడియాలో దాని మీద విపరీతమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. అసలు ఇది ఈ రెండింటికి మనం లింక్ ఇది ఎందుకు మాట్లాడుతున్నామనంటే, ప్రధానమంత్రి సహాయ నిధితో పాటు చైనా కాన్సులేట్, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా వీళ్ళకి నిధులు ప్రతి సంవత్సరం $3 lakhs, $2 lakh అమెరికన్ డాలర్స్ చొప్పున ఈ ఫౌండేషన్కి నిధులు ఇవ్వడం. అట్లాగే ప్రధానమైనటువంటి డోనార్స్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అనేది ఒక ఉండడం ఒక రకంగా ఆందోళన కలిగించే అంశం. చైనాతోటి సంబంధాలకి గాంధీ కుటుంబానికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలను మనం గమనిస్తే, డోక్లాం సంఘటన జరిగినప్పుడు డోక్లాంలో చైనా అక్రమంగా మన దేశంలోకి చొరబాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తే దాదాపు కొన్ని నెలలపాటు జరిగినటువంటి ఆ స్టాండ్ ఆఫ్ జరుగుతూ ఉన్నప్పుడు రాహుల్ గాంధీ చైనా ప్రతినిధుల్ని కలిశారు ప్రైవేట్గా. రాహుల్ గాంధీ ఒకరే కాదు, ప్రియాంక వాద్రా, రాబర్ట్ వాద్రా వాళ్ళ పిల్లలు, అంటే ఒక దేశం మన పట్ల ఒక అనుచితమైన చర్యలకు పాల్పడుతున్న సమయంలో అప్పుడు యాక్చువల్గా జాతీయ పార్టీలో కీలక పాత్రలో ఉన్నటువంటి రాహుల్గాంధీ ఎందుకు చైనా ప్రతినిధులను కలిశారనేది ఇప్పటికీ ఒక అంతుపట్టిన అంశం. ఎందుకు కలవాల్సి వచ్చింది అనంటే, అడిగితే అప్పట్లో అందరూ డినై చేసి నేను కలవలేదు అన్నాడు రాహుల్గాంధీ. అప్పుడే ప్రత్యేకించి ఈ స్టాండ్ ఆఫ్ జరుగుతున్నప్పుడే నేను మానస సరోవర్ యాత్రకు వెళ్తున్నాను అని కూడా చైనా సరిహద్దుకి వెళ్ళొచ్చాడు రాహుల్ గాంధీ. ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అసలు ఏంటి పర్పస్ ఏంటి? రాహుల్ గాంధీ ఒక ఎంపీ, అప్పుడు అఫ్కోర్స్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఒక వైస్ ప్రెసిడెంట్ గాను ఎట్లా ఉన్న వ్యక్తి, ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చైనా ప్రతినిధి ఎందుకు కలవాల్సి వచ్చింది? దీని తర్వాత చైనా స్టాండ్ ఏంటి? ఇవన్నిటికి ఇంకొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే 2008లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ తోటి కాంగ్రెస్ ఒక రహస్య ఒప్పందం చేసుకుంది, ఒక MOU, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఏంటి ఆ అండర్స్టాండింగ్? ఒక భారతదేశం అనేది ఒక ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామిక దేశంలో పార్టీలు, పార్టీల యొక్క రాజ్యాంగం, పార్టీల యొక్క లైక్ నిర్మాణం, పార్టీల యొక్క లక్ష్యాలు, పార్టీల యొక్క సిద్ధాంతాలు, ఆదర్శాలు అన్నీ కూడా భారతదేశపు ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా ఉండి తీరాల్సినది రాజ్యాంగబద్ధంగా. దాంట్లో ఇంటర్నల్ స్ట్రక్చర్లు కావచ్చు, దాంట్లో ఇంటర్నల్గా పార్టీ కమిటీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఓపెన్గా జరిగి వీళ్ళు పార్టీకి అనుబంధంగా చేసే కార్యకలాపాలు కావచ్చు, అవి ఏది కూడా దేశానికి ఖచ్చితంగా వ్యతిరేకం ఉండకూడదు. దేశం యొక్క సార్వభౌమత్వానికి, దేశం యొక్క సమగ్రతకి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు అనేవి ఉండకూడదు. ఈ ఉండకూడనటువంటి ఒక అంశంలో అలాంటి దేశంలో ఉన్న మనం చైనా చరిత్ర తీసుకుంటే, చైనా ప్యూర్గా ఒక కమ్యూనిస్ట్ నియంతృత్వ పాలనలో ఉన్నటువంటి దేశం. అక్కడ మీకు ఎలక్షన్స్ ఏదో మామూలు ప్రధానమంత్రి అవన్నీ కూడా కేవలం కమ్యూనిస్ట్ పార్టీ నిర్ధారించేటటువంటి, కమ్యూనిస్ట్ పార్టీకి, చైనా కమ్యూనిస్ట్ పార్టీకి గుత్తాధిపత్యం కలిగినటువంటి దేశం. అక్కడ వాళ్ళు నిర్ణయించినవే నియామకాలు, వాళ్ళు చేసిందే చట్టం, వాళ్ళు పెట్టిందే కంపెనీ. అక్కడ మేజర్ కంపెనీస్ హవై లాంటి, ఇప్పుడు 5G టెక్నాలజీలోకి వెళ్ళి ప్రపంచం అంతా తన ఛత్రం కింద తెచ్చుకుందామని ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఐ థింక్ ఆ ఫైనాన్షియల్ డీల్స్ అన్ని కూడా క్రాష్ అవుతున్నాయి. యుఎస్ ఈజ్ ఆల్సో కాంటెంప్లేటింగ్ దట్ దిస్ ఆర్డర్ హ్యాస్ టు బి క్యాన్సిల్డ్, సింగపూర్ వదిలేసి వెళ్ళిపోయింది. అట్లా వివిధ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఆ డీల్స్ నుంచి దూరం జరుగుతున్నాయి. ఈ 5G ఎక్విప్మెంట్ ప్రొడక్షన్ చేస్తున్నటువంటి చైనా ఓన్డ్ ఇన్ ద సెన్స్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కంపెనీలు యొక్క గుత్తాధిపత్యం తగ్గించడం కోసం ప్రపంచ దేశాలన్నీ ప్రయత్నం చేస్తున్నాయి సైనికి. సో అలాంటి పార్టీతో, అలాంటి ప్రభుత్వం, అది ప్రభుత్వం అనలేము, అది పార్టీ అనలేము, అది ఒక రాచరిక పాలన, ఒక అరాచక పాలన చైనాలో ఉన్నది. అలాంటి పార్టీతో కాంగ్రెస్కి MOU ఉండాల్సిన అవసరం ఏంటి? అప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జింగ్పింగ్, ప్రస్తుత అధ్యక్షుడు, అప్పుడు సోనియా గాంధీ, అప్పుడు పార్టీ జాతీయ ప్రధాన కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో రాహుల్ గాంధీ ఒప్పందం కాంగ్రెస్ పార్టీకి. అప్పుడు యాక్చువల్గా అక్కడ ఇక్కడ యూపీఏ నేతృత్వంలో ప్రభుత్వం నడుస్తుంది. ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న ఒక పార్టీ చైనాతో ఒక పక్కన ఉద్రిక్తలు ఈరోజు వచ్చినవి కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, 50 ప్రాంతం నుంచో జరుగుతున్నాయి. 50 ఏళ్ళు కాన్ఫ్లిక్ట్లు వచ్చినాయి, డిస్కషన్ జరిగినాయి, అది ఎక్కడ తగల. 62లో యుద్ధం వచ్చింది, 60లో మళ్ళీ ఇష్యూ వచ్చింది, 87లో వచ్చింది, కంటిన్యూస్గా చైనాతో ఫ్రిక్షన్ జరుగుతూనే ఉంది. చైనా ఎప్పటికప్పుడు మన అరుణాచల్ ప్రదేశ్ మీద క్లెయిమ్ ఇప్పటిదాకా ఇవ్వట్లేదు. చైనా అరుణాచల్ ప్రదేశ్ మా భూభాగంలోదే అంటుంది. సో లా ఈ గాల్ ఈ గాల్వన్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం అంతా మాదే అంటుంది. ఇది ఎప్పటి నుంచి అంటుంది, ఈరోజు తీసుకున్న స్టాండ్ కాదు. అలాంటి చైనాతో కాంగ్రెస్ ప్రజాస్వామిక దేశంలో అధికారంలో ఉన్న ఒక పార్టీ ఎంఓయూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి, ఆ ఎంఓయూలో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఆ అంశాలని రహస్యంగా ఆ పార్టీ ఎందుకు ఉంచింది అనేది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న. దీనికి సమాధానం ఇది. సో ఇన్ని వెనకాల ఇన్ని ఇష్యూస్ పెట్టుకుని 2013 దాకా చైనా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి నిధులు తీసుకుంటున్నటువంటి పార్టీ, ఐ థింక్ సమ్వన్ ఈస్ కాలింగ్. ఓకే, సో కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. సో ఇలాంటి క్రమంలో ఓకే డిస్కనెక్ట్ అయింది. ఓకే, సో ఇలాంటి క్రమంలో సో ఇంత చరిత్ర పట్టుకున్నటువంటి చైనాతోటి అంటకాగినటువంటి కాంగ్రెస్ పార్టీ సడన్ గా స్టాండ్ మార్చుకుని, స్టాండ్ ఏం మార్చుకోలే, వాళ్ళు కూడా ఇప్పటికీ కూడా చైనా తరఫున కమ్యూనిస్ట్ పార్టీలు పాటలేడంటే ఒక అర్థం ఉంది. అంటే వాళ్ళు ఎలాగో వాళ్ళ ఎలియన్స్ అంతా కూడా వాళ్ళ యొక్క ఆరాధన అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ వైపే ఉంటుంది, కానీ సిపిఐఎం లాంటి పార్టీల యొక్క ఆరాధన అంతా కూడా చైనా కమ్యూనిస్ట్ పార్టీకి వాళ్ళు డెడికేటెడ్గా ఉంటారు. భారత్ పట్ల కాదు, వాళ్ళకి ఎంతసేపు పార్టీయే, పార్టీ మా పార్టీ సిద్ధాంతం అని ఒక ఎక్స్ట్రీమిజం, సామ్రాజ్యవాదం, మేము చెప్పిందే జరగాలి, నియంతృత్వవాదం, అన్నీ ఒకటే అని పైకి పైకి చెప్తూ అధికారం అంతా చేతులు పెట్టుకోవడమే వాళ్ళ విధానం. వాళ్ళు పోని మాట్లాడారంటే ఒక అర్థం ఉంది, కానీ కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఈ పక్కన చైనాతో స్టాండ్ ఆఫ్ జరిగే క్రమంలో రాహుల్ గాంధీ ఎంత స్టాండ్, ఎక్స్ట్రీమ్ స్టాండ్ తీసుకుంటూ చైనాను ఎక్కడా ప్రశ్నించకుండా ఎంతసేపు మన పిఎం తిరిగిగా ప్రవర్తిస్తున్నారు, చైనా మన దేశంలో భూభాగం ఆక్రమించుకుంది, భూభాగాన్ని మనం ఇచ్చేసాము, మీరు చెప్పండి ఒకవేళ నిజమైతే ఏ తప్పును వీళ్ళు కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, వీళ్ళు చేసిన అంటే వీళ్ళు చేసిన తప్పులని కప్పిపుచ్చి ఆ నింద ప్రస్తుత ప్రభుత్వం మీద వేసారన్నటువంటి ఆత్రం తప్ప, లేదా ప్రభుత్వం పైన నైతికంగా అంటే మీరు చూస్తే కనుక అఖిల పక్ష సమావేశం జరిగిన రోజున ప్రధాని చైనాతో జరుగుతున్నటువంటి స్టాండ్ ఆఫ్ గురించి అన్ని పార్టీలతో కలిపి ఒక అఖిల పక్ష సమావేశం పెట్టారు. ఆయన పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకున్నారు, అంటే కొంత జాతీయ స్థాయిలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి అన్ని పక్షాలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పక్షాలు, అట్లాగే పెద్ద ప్రతిపక్షాలు అందరినీ కూడా ఆయన కాన్ఫిడెన్స్ లోకి తీసుకుని ఇక్కడ జరుగుతున్న క్లెయిమ్ ఇట్లా జరిగింది, జూన్ 15 సంఘటన ఇట్లా జరిగింది, చైనా అగ్రెషన్ ఇట్లా ఉంది, సో మనం అప్రేస్ చేయాలి కాబట్టి, అంటే జాతీయ భద్రత, సరిహద్దుల భద్రత అనేది కేంద్రం యొక్క బాధ్యత, ఈ సమయంలో మనం అందరూ కలిసి ఉన్నాం అని చెప్తే దట్ విల్ సెండ్ ఏ స్ట్రాంగ్ సిగ్నల్, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా ఒకలాంటి బలమైనటువంటి నైతిక మద్దతు ఇచ్చినట్లు అవుతుంది అని ఆయన ఎజ్యూమ్ చేస్తూ మీటింగ్ కండక్ట్ చేస్తే శరద్ పవార్, అంటే బీజేపీకి బద్ధ శత్రువు అయినటువంటి మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ శివసేన కూటమి విచ్ఛిన్నం చేసి దొడ్డిదారులో శివసేనతోటి కలిసిపోయి ఎలక్షన్స్ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి కూడా ఇలాంటి సమయంలో ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు, దేశమంతా ఒకటిగా కలిసి ఉన్నామని చెప్పాలి, మనం కలిసే ఉన్నాము, ఈ అంశంలో ప్రధాని తీసుకున్న నిర్ణయానికి, భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేమంతా కట్టుబడి ఉన్నామనే సిగ్నల్ పంపించాల్సిందే అన్నారు శరద్ పవార్. మన కేసీఆర్ గారు కూడా, మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఆయన కూడా ఈ టైంలో మనం రాజకీయాలు మాట్లాడడం హాస్యాస్పదం, ఈ టైంలో లేని వంకలు వెతకడం అనేది హాస్యాస్పదం, ప్రధాని తీసుకునే ప్రతి నిర్ణయానికి మేము మద్దతు ప్రకటిస్తున్నాము అన్నారు కేసీఆర్ గారు. అట్లాగే నవీన్ పట్నాయక్, మన ఒరిస్సా ముఖ్యమంత్రి, బీజేడీ పార్టీ అధ్యక్షుడిగా ఆయన కూడా పూర్తి నైతిక మద్దతు ప్రకటించారు. అట్లా ప్రతి ఒక్క పార్టీ మమతా బెనర్జీ కూడా ఆవిడ కూడా మన సైన్యం వెనక నిలవాల్సిందే, ఇలాంటి సంక్షోభ సమయంలో మనం ఏకంగా ఉన్నామని చెప్పని సందేశం చెప్పారు. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు జగన్ కూడా ఆయన కూడా ఇదే మాట చెప్పారు, ప్రధాని పట్ల మా అందరికీ నమ్మకం ఉంది, మా ప్రధానే మాకు బలం, మీరు తీసుకునే నిర్ణయాలన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి, అది అంతకుముందు ప్రూవ్ అయింది, అంతకుముందు మన పాకిస్తాన్ పఠాన్కోట్లో చేసిన దాడి తర్వాత అయితే కానీ, దాని తర్వాత సో బాలాకోట్ వెళ్ళి తిరిగి మన ఎయిర్ స్ట్రైక్స్ చేయడం అయితే కానీ, మీరు తీసుకునే చర్యలన్నీ సక్రమంగానే ఉంటాయి, మీ పట్ల మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది, మేము ఇందులో రాజకీయం చేయొద్దు, ఇలాంటి తప్పులు వెతికే సమయం కాదు, తప్పులు అనే సీక్వెన్స్ మాట ఎత్తే సమయం కాదు, మేము మీతోనే అని ప్రభుత్వానికి నైతిక మద్దతు ప్రకటించిన రోజున కూడా సోనియా గాంధీ చెలరేగిపోయారు, అఖిలపక్ష సమావేశంలో మేము నైతిక మద్దతు ప్రకటించడానికి ముందు మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. చైనా ఎంత భూభాగం ఆక్రమించింది? చైనా ఎంతమందిని చంపేసింది? చైనా వైపు ఎవరైనా చచ్చిపోయారా? మీరు ఏంటేంటో సంబంధం లేని ప్రశ్నలు. అంటే ఇది ఖచ్చితంగా అఖిలపక్ష సమావేశం జరుగుతుందన్నప్పుడు ప్రపంచం అంతా చూస్తారు మనం ఇంకా వీళ్ళంతా ఒకటితాటిపై ఉన్నారా లేదా వీళ్ళలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా అని. డిఫరెన్సెస్ ఉన్నాయి అని కమ్యూనికేట్ చేయడానికే ప్రయత్నం చేశారు సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా. అత్యంత ఓల్డెస్ట్ పార్టీ అని వాళ్ళు చెప్పుకుంటారు. ఆఫ్ కోర్స్ మధ్యలో అనేక రకాల స్ప్లిట్లు చీలికలు బొమ్మలు గిమ్మలు అన్ని చాలా మారిన తర్వాత కూడా మాదే అని అని చెప్పే సోనియా గాంధీ ఆవిడ మరి నాకు అర్థం కాని అంశం ఏంటంటే ఎందుకు చెప్పాలి మాకు? మాకు సమాధానం కావాలి. మాకు సమాధానం చెప్పకుండా మేము మిగతా అంశాల తర్వాత మాట్లాడదాం. మద్దతు ఇస్తాంలే కానీ అని ఏ అని ప్రపంచానికి ఆవిడ ఇవ్వదలుచుకున్న సందేశం ఏంటి? ఈ ఈ సమావేశం ద్వారా షీ యాక్టెడ్ లైక్ షీ వాజ్ టాకింగ్ లైక్ ఆన్ ద హాఫ్ ఆఫ్ చైనా. వాళ్ళు ప్రశ్నించాల్సింది ఎవరిని? చైనాని ప్రశ్నించాలి. మన ప్రభుత్వము చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం జరిగిన ఒప్పందాలని ఉల్లంఘిస్తూ చైనా ఎందుకని పదే పదే సరిహద్దుల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తోంది? ఏ వనరులపైన ఆధిపత్యం కోసం, ఏ మార్గాలపైన ఆధిపత్యం కోసం ఎందుకు చైనా ఇట్లాంటి చర్యలకు పాల్పడుతోంది అని ఒకే గొంతుతోటి చైనాకి సందేశాన్ని పంపించాల్సినటువంటి పార్టీలు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇలాంటి అర్థం అర్థం లేని ప్రశ్నలు ప్రధానమంత్రిని అడగడం ద్వారా షీ బిలిటిల్ హెర్సెల్ఫ్ లైక్ జస్ట్ లైక్ ఒక ట్రోల్ కింద. ఆవిడతో పాటు పోలిస్తే సేమ్ వాళ్ళ అబ్బాయి అయినటువంటి వారి కుమారరత్నం అయినటువంటి రాహుల్ గాంధీ గారు కూడా నా దగ్గర మేము చాలా రోజుకో ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం, చైనాకి భూభాగం వెళ్ళిపోయిందా లేదా 4 మీటర్లు వచ్చిందా లేదా. అసలు యాక్చువల్గా ఈ రోజుకి ఎల్ఏసి అనేది జోగ్రఫికల్గా దేశాల యొక్క సరిహద్దులు మన చైనాతోటి కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ సరిగా నిర్ధారణ కాలేదు. అది కాంగ్రెస్ పార్టీ తప్పిదం. దీన్ని ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మన కాంగ్రెస్ యూపీఏ రక్షణ మంత్రి అయినటువంటి ఆంటోనీ ఒప్పుకున్నారు. ఆయన మేము సరిహద్దుల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలే, సరిహద్దుల్ని మనం సరిగా గుర్తించి ఆ సరిహద్దు నిర్మాణం అనేది చేయలేదు. అంటే ఒక సరిహద్దు అంటే ఒక కంచి వేసుకోవడము, ఒక ఫ్లాగ్స్ పెట్టుకోవడము, ఈ పోస్ట్ నుంచి ఈ పోస్ట్ దాకా ఇదంతా మాది, ఇక్కడ వాల్ పెట్టుకోవడము, లేకపోతే ఏమీ చేయలే. ఏమీ చేయకుండా కొండ ప్రాంతాల్లో పర్వత సానువుల్లో ఉన్నటువంటి ఈ అడుగు దాటితే మీది, అడుగు దాటితే మీది అనడం కాదు అనే ఇలాంటి గందరగోళ స్థితికి కల్పించి ఎందుకు చేయలేకపోయారంటే, యాక్చువల్గా మాట్లాడితే మనం స్టిల్ వీఆర్ ఫీలింగ్ దట్ లైక్ మన ఆక్సైషన్ ప్రాంతం అంతా కూడా మనదే అని అంటాం. కాబట్టి సరిహద్దు నిర్మాణ సరిహద్దు మనం అక్కడ దాకా చెప్తాం. ఎల్ఏసీ అనేది ఓన్లీ లైక్ మన ఇన్హరెంట్ మన మధ్యలో ఒక ప్రాంతం కింద, ప్రస్తుతానికి చైనా ఆధిపత్యం ఉన్న ప్రాంతం కింద మాత్రమే, చైనా దురాక్రమంలో ఉన్న ప్రాంతం కింద చెప్తాం. కానీ దాన్ని అఫీషియల్గా ఎవరు గుర్తించట్లే. అఫీషియల్గా ఇన్ ద సెన్స్ మనం భారత్ గుర్తించదు, అట్లీస్ట్ ఇది మాది మా సరిహద్దు అని గుర్తించదు. ఎందుకంటే ఇట్ గోస్ బియాండ్ అక్సైచిన్, అన్ని ప్రాంతాలు దాటి ఉంటుంది కాబట్టి. సో ఇలాంటి క్రమంలో మరి ఇలాంటి ఇబ్బంది పడడం ద్వారా ఏ రకమైనటువంటి సమాధానం ఎక్స్పెక్ట్ చేసింది కాంగ్రెస్? ఎందుకని మన ప్రధాని నిరుకుని పెడతారు? ఎందుకని మీరు వై డోంట్ యూ రీడ్ అవుట్ ద అగ్రిమెంట్స్ హ్యాపెన్ బిట్వీన్ చైనా అండ్ ఇండియా డ్యూరింగ్ యువర్ టెన్యూర్, డ్యూరింగ్ యువర్ లైక్ మన రాజీవ్ గాంధీ హయాంలో కానీ, దాని తర్వాత యూపీఏ హయాంలో చేసినటువంటి ఒప్పందాలు బయటికి తీసి మాట్లాడి మేము ఈ ఒప్పందం చేసుకున్నాము, ఈ ఒప్పందం ప్రకారం మీరు ఇలాంటి చర్యలకు పాల్పడకూడదు, ఇలాంటి చర్యలు పాల్పడడం అనేది రెండు దేశాల యొక్క సుదీర్ఘమైనటువంటి ప్రయాణం, మన ఏదైతే మనం ఇంతకుముందు ఒప్పందాలు రాసుకున్నామో వాటికి విఘాతం కలుగుతుంది అని మన ప్రభుత్వం తరపు నుంచి, మన తరపు నుంచి అడగాల్సినటువంటి ఎకోసిస్టమ్, అడగాల్సినటువంటి ప్రశ్నలు వేయాల్సిన కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం మన దేశంలో మన దేశాన్ని, మనల్ని, మన ప్రధానిని, మన ఎంతమంది చనిపోయారు అనేది నిజమా? ఎంతమంది చనిపోయారు, అటు నుంచి నిజంగా చంపారు అనేది నిజమా? మా దగ్గర ప్రూఫ్ లేదు, చైనా మీడియా చెప్పలేదు, మన వాళ్ళు అవతలే ఏదో చంపేస్తారని మీరు చెప్పడమే తప్ప మేము ప్రూఫ్లు చూపిస్తే తప్ప నమ్మము అని మాట్లాడే దౌర్భాగ్యానికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు వెళ్ళిపోయింది? విచ్ ఇస్ స్టిల్ లైక్ మన ఎప్పటికీ ప్రశ్నించదగినటువంటి అంశం. దీని వెనక ఉద్దేశాలు ఏమే, రాజకీయం మాత్రమే ప్రామాణికవా అనే దాన్ని మనం ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత టు ద టాపిక్. లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్ అండ్ ఎంజాయ్ ద మ్యూజిక్.
I'm so crazy, you're amazing, baby, sing a song with me. Hello, 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 listen to me, you're my...
his heart is like a honey. You can never get him though you pay a lot of money.
I'm so crazy, you're amazing, baby, sing a song with me. Hello, 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 hello. Hello. Bangaru rangula silaka, nee kenduke antati alaka, zarage age andala volaka. I'm so crazy, you're amazing, baby, sing a song with me. Hello, 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 hello.
చేసే పెద్ద యదవ వాడి కళ్ళల్లోన పడ్డ వంట పెద్ద గొడవ వాడి మనసు మెదడు నీకే ఇచ్చాడే నువ్వు కాదంటే అయ్యో పాపం చచ్చిపోతాడే.
తప్పునది ఒప్పుకుంటా కోపం వస్తే కొట్టవే బూతులైన తిట్టవే దేనికైనా ఒచ్చుకుంటా ఒప్పుకోక తప్పదంట నిన్ను చూసినప్పుడే గుండెలోన చప్పుడే కొట్టుకుంది ప్రేమ గంట గుంజీలైనా తీస్తా పడిదండాలెన్నో పెడతా కింద మీద పడతా నీ కోసం నే పడి చేస్తా చూడే ఎటు చూడే నీ చూపే ఓవరమే రాయే ఎటు రాయే చూడకుండా వెళ్ళిపోకే బంగారు రంగుల సిలక నీకెందుకే అంతటి అలక సరాగే ఆగే అందాల మొలక హెల్లో ఐమ్ సో క్రేజీ యూఆర్ అమేజింగ్ బేబీ సింగ్ ఎ సాంగ్ విత్ మీ లవ్ హెల్లో హెల్లో హెల్లో. చాలదే ఈ నేల చాలదే అంత ప్రేమ మోయమంటే నా గుండె చాలదే పంచుకోక తప్పదే నూరేళ్ళు సరిపోవే పంచేందుకు నీ సాయం కావాలే బతికేందుకు ఓ పిల్ల సత్తే ఇనవా నా మనసే కొంచెం కనవా ఇక
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞాన గోపురం తెలుగే విరబూసే నేల పైన కథలే పలికేసి చిన్నారులైన మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం సాయంత్రం 4:30 to 5 వరకు
బాలగోకులం 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 మన బాలగోకులం 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 జ్ఞానగోపురం మన బాలగోకులం.
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. నేను మీశ్వర్ విష్ణుమొట్ల మాట్లాడుతున్నాను. న్యూస్ అండ్ పాలిటిక్స్ అనే బ్యానర్ పైన జరుగుతున్నటువంటి లేటెస్ట్గా ఉన్నటువంటి హాట్ వార్తల గురించి, అట్లాగే దానిపైన విశ్లేషణతో మీరు గనక నాతో మాట్లాడదలుచుకుంటే, ఇండియా నుంచి కాల్ చేస్తుంటే గనక 9888555672 నెంబర్ పైన, యుఎస్ నుంచి కాల్ చేస్తూ ఉంటే గనక +1 484 364 3471 నెంబర్ పైన, స్కైప్ ఐడితో కనెక్ట్ అవదలుచుకుంటే గనక mind.media కనెక్ట్ అయ్యి మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవచ్చు, చర్చించవచ్చు, ప్రశ్నించవచ్చు, అభిప్రాయాలు పంచుకోవచ్చు. ధన్యవాదాలు. ఓకే, సో మనం మాట్లాడుతున్నాం కాంగ్రెస్ యొక్క ఫాలోఅవుట్ గురించి, కాంగ్రెస్ చేస్తున్నటువంటి హంగామా హడావడి గురించి. ఎందుకు కాంగ్రెస్ చైనాని ప్రశ్నించకుండా భారత్ని అని అంటే భారత్ని భారత్ ప్రభుత్వాన్ని అంటే పార్టీ పరంగా రాజకీయాలు ఎన్ని మిగతా సమయంలో ఎప్పుడైనా ఉండొచ్చు కాక, కానీ ఒక క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు ఫోర్సెస్ యొక్క మోరలేని అంటే మన సైనికుల యొక్క మోరలేని డౌన్ చేసే విధంగా మీరు గమనిస్తే కాంగ్రెస్ ఒకటే కాదు, చాలా ఎకో సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది. ఒక పెద్ద వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది కాంగ్రెస్కి అనుకూలంగా. ఏదో ఒక మీడియాలో ఒక శాటిలైట్ ఇమేజ్ తీసుకొచ్చి పెట్టేస్తారు, పెట్టేసి పైనుంచి చైనా ఇక్కడ దాకా వచ్చేసిందా, ఈ వెహికల్స్ అన్ని చైనావేనా, ఇవన్నీ ఆక్యుపై చేసుకున్నారా అని ఫోర్సెస్ చెప్తాయి కాదు అని. శాటిలైట్ ఇమేజరీ, అసలు వీళ్ళకి ఆ శాటిలైట్ ఇమేజరీని ఎవరు పంపిస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ డోంట్ ఈవెన్ బిలీవ్ చైనా ఫారిన్ మినిస్ట్రీ పంపించి మ్యానిపులేట్ చేసి పంపిస్తుంది. మీరు కొన్ని పత్రికల్ని చైనా వైపు నుంచి వచ్చే కొంత మీడియాని తీసుకుంటే గ్లోబల్ టైమ్స్ అనే పత్రిక రోజు మన సినిమా ప్రమోట్ చేసినట్లుగా ప్రమోట్ చేసి మా చైనా ఇంత బలమైనది, మా చైనా సైనికులకి పుట్టినప్పుడు గంత పుట్టారు, మా చైనా సైనికుల యొక్క బలగం మామూలుగా ఉండదు, మా దగ్గర బోల్డన్ ట్యాంకులు ఉన్నాయి, మా దగ్గర ట్యాంకులు ఇలా పేలుతాయి, ఇట్లాంటి రకరకాల వీడియోలు చేస్తూ ఉంటుంది. అట్లాగే వాళ్ళు ఏం చేస్తారనంటే ఒక కొంత ఇన్ఫర్మేషన్స్ని ఇక్కడున్న మీడియా హౌసెస్కి లీక్ చేస్తూ ఉంటాయి. మన హిందూ లాంటి పత్రిక, డైరెక్ట్గా నేను మాట్లాడితే హిందూ లాంటి పత్రిక చైనా అనుకూల వాదాన్ని, చైనా చెప్పిన వాదాన్ని మన ప్రజల మెదళ్లలోకి ఎక్కించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది మీరు సరిగ్గా గమనిస్తే గనక. సేమ్ యాజ్ ద కేస్ కొన్ని మీడియా సంస్థలు, మీడియా ప్రతినిధులు, మీడియాలో పనిచేసేటువంటి కొన్ని పెద్ద పెద్ద జర్నలిస్ట్ నేమ్స్ అనుకునేవి, అట్లాగే మేధావులు అని చెప్పుకునే కొన్ని వర్గాలన్నీ కూడా వాళ్ళు పంపించే ఇన్ఫర్మేషన్ దగ్గర పెట్టి, అవును కదా మీరు ఆక్యుపై చేసేసారు, పిఎం ఈజ్ మెయింటైనింగ్ ద సైలెన్స్, అజయ్ శుక్లా లాంటి కొంతమంది వాట్ వి కాల్ ఇట్ యాస్ డిఫెన్స్ ఎక్స్పర్ట్ అని చెప్పుకున్నటువంటి వ్యక్తులు ఈ పైనుంచి ఒక శాటిలైట్ ఇమేజ్ని చూపిస్తారు. ఇమేజ్ని చూపిస్తూ ఈ గాల్వాన్ దగ్గర ఈ పాయింట్ దగ్గర ఈ స్టాండ్ ఆఫ్ జరిగిన చోట ఒక పర్మనెంట్ కట్టడాలు కట్టేసిన చైనా నేను చూపిస్తూ ఉంటారు. ఇది మళ్ళీ తర్వాత కొన్ని రోజులకు ధ్వంసం అయిపోయిందని అంటారు. అసలు అది ఎవరిది, ఎవరిచ్చారు మీకు ఇన్ఫర్మేషన్? మీరు కనీసం మీరు మీడియాతో మన డిఫెన్స్ మినిస్ట్రీతో క్రాస్ వెరిఫై చేసుకునే పబ్లిష్ చేస్తున్నారా అని కూడా చూడరు. ఆ వై జంక్షన్ గల్వాన్ దగ్గర ఎక్కడైతే సబ్ స్టాండ్ ఆఫ్ జరిగిందో అక్కడ ఒక చిన్న వై జంక్షన్ లాగా, అంటే మీకు అదంతా పెద్ద పర్వత ప్రాంతం, మధ్యలోకి లోయల్ లాగా చిన్న చిన్న దారులు, ఆ రెండు పర్వతాల మధ్య చిన్న గ్యాప్లో ఒక పక్కన గల్వాన్ నది ప్రవహిస్తూ ఉంటుంది, ప్రవహించి వంపు దెంపలు జరిగే చోట చిన్న చిన్న బాటలు వేసుకుంటూ ఈ సహజంగా ఈ సైనికుల యొక్క ఈ కదలికలు అనేవి ఉంటా ఉంటాయి. కొంచెం ఎక్కువ స్పేస్ అవైలబుల్, అంటే రెండు పర్వత స్థానాల మధ్యలో అంటే చిన్న స్పేస్ ఉంటుంది, కొంచెం ఎక్కువ స్పేస్ ఉన్న చోట జనరల్గా క్యాంపింగ్ జరుగుతూ ఉంటుంది, కొంచెం రహదారి కింద మార్చుకోదలిసిన చోట చిన్న చిన్న బ్రిడ్జ్లు వేసుకుంటున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటున్నాం, వెహికల్స్ పెట్రోలింగ్ చేస్తూ ఉంటాయి. ఈ చేసే క్రమంలో ఈ పైనుంచి ఒక ఫోటోగ్రాఫ్ తీసి ఇస్తారు మనకి. అక్కడున్న కన్స్ట్రక్షన్ లేదా అక్కడ ఉన్నటువంటి వెహికల్ ఎవరిది అనేది కూడా కన్ఫర్మ్ చేయరు. ఆ వెహికల్స్ భారత్ ఎందుకు కావు అంటే రక్షణ శాఖ ఇవన్నీ మనం వాళ్ళు ఒప్పుకోలేరు డైరెక్ట్గా. కొన్ని కొన్ని దీనికి ఇబ్బందులు ఉన్నాయి. ఈ చైనా ఇండియా మధ్య ఉన్నటువంటి ఈ దరిద్రపు డాక్యుమెంటేషన్ వలన, సారీ టు యూజ్ దట్ వర్డ్, గత కొన్ని దశాబ్దాలుగా చేసినటువంటి ఒక ఆత్మ న్యూనతతోటి భారత్ బిహేవ్ చేయడం వలన, భారత్ను పరిపాలించినటువంటి పార్టీల యొక్క ప్రభుత్వాలు ఆత్మ న్యూనతతో ఉండడం ద్వారా సరైనటువంటి సమగ్రమైనటువంటి డాక్యుమెంటేషన్ లేకపోవడం వలన ఎప్పుడో ఇబ్బందులు ఉంటా ఉంటాయి. సో దాన్ని యూజ్ ఎందుకు చేసుకుంటున్నారు రాహుల్ గాంధీ? దాన్ని యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? యూజ్ చేసుకుంటూ మన రక్షణ శాఖ బయటికి చెప్పలేదు, అరే అది మనవి అని కొన్ని చెప్పలేదు. కానీ వీళ్ళు అలా చెప్పలేదు అనే అంశాన్ని ఉపయోగించుకుంటూ ఇగో ఈ శాటిలైట్ మీడియా గురించి, ఈ శాటిలైట్ చిత్రంలో పలానా ఇండియా టుడే ఛానల్లో వచ్చేసింది, ఇక్కడ చైనా ఇక్కడ దాకా ముందుకు చచ్చుకుని వచ్చేసింది ఆల్రెడీ, భారత ప్రభుత్వం ఏం చేస్తుంది, మన ఆర్మీ ఏం చేస్తుంది, మన వాళ్ళు అక్కడ వచ్చి మన మీద దాడి చేస్తుంటే అక్కడ లోకల్గా రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ఎందుకు వాళ్ళపైన ప్రతిదాడి కోసం ఆర్డర్ చేయలే అని అంటే దే ఆర్ డిమోరలైజింగ్ ఫోర్సెస్ ఆల్సో. ఎందుకు? వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకని చైనా పార్టీ, చైనా కమ్యూనిస్ట్ పార్టీ తోటి ఎంఓయు, కాంగ్రెస్ చైనా మాటనే చైనా బాటనే ఎప్పుడు ఎందుకు పాడుతుంది? ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అధినాయకత్వం ఎప్పుడు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చేతులు దాటి ఎందుకని బయటికి దాటి చైనాని ఎవరిని విమర్శిస్తే యుల్ బి సర్ప్రైజ్ టు నో. సో అరిందమ్ చౌదరి మన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత అయినటువంటి ఆయన, ఐ థింక్ సమ్ కాలేజ్ సమ్మన్ ఇస్ కాలింగ్ ఓకే. సో అలాంటి ఓకే మళ్ళీ అగైన్ పిన్ కట్ ఓకే. సో ఇలాంటి క్రమంలో ఎందుకని వీళ్ళు పాట పాడుతున్నారు అని అడిగితే సమాధానం ఉండదు. అసలు కాంగ్రెస్ ఒక పార్టీగా రాహుల్ గాంధీ ఒక గాంధీ కుటుంబం అనేది మాత్రమే దానిపై ఆధిపత్యం, అంటే మించుమించు చైనా మోడల్ని ఫాలో చేస్తున్నారా? ఈ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అనేది ఎందుకు బిల్డ్ చేశారు? ఆ రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి భారత ప్రభుత్వం నుంచి కప్పం ఎందుకు కట్టించుకుంటున్నారు? భారత ప్రజలు ఎందుకు మీకు కప్పం కట్టాలి? ఎందుకని మీకు ఎంపీ కానటువంటి ప్రియాంక గాంధీకి ఒక హౌస్ ఉండాలి? ఎందుకని ఇట్లా అనేక రకాల ప్రశ్నలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ ఫండింగ్ వీళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు చైనా నుంచి? వీళ్ళు ఈ ఫండింగ్ దేనికోసం వాడుతున్నారు? చైనా యొక్క ప్రాబల్యాన్ని, చైనా యొక్క ప్రోపగాండాని భారత్లో స్ప్రెడ్ చేసే ఒక కొన్ని బాడీస్ ఉంటాయి. సో చైనా లైక్ ఏంటి ఒక దాన్ని ఒక సిసిసిపి, ఐ జస్ట్ గివ్ యూ ద అబ్రివేషన్. సో అలాంటి కొన్ని సంస్థలు కేవలం చైనా యొక్క గొప్పతనాన్ని కీర్తించడం కోసమే, చైనా యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేయడం కోసమే పుట్టినటువంటి కొన్ని సంస్థల నుంచి కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఎందుకు తీసుకుంది? ఎందుకని కాంగ్రెస్ పార్టీ మీడియాలో ఇట్లాంటి ఎప్పటికప్పుడు ఫ్లోట్ చేపిస్తూ దాన్ని తిరిగి చైనాను ప్రశ్నించడం బదులుగా మన ప్రభుత్వాన్ని, మన ఫోర్సెస్ని ప్రశ్నిస్తోంది అనే దానికి సమాధానాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఎందుకు ప్రతి సంవత్సరం లక్షలు కోట్ల డబ్బులు తీసుకుంటున్నారు మీరు? రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అనేది ఒక, రాజీవ్ గాంధీ ఒక మాజీ ప్రధానిగా ఆయన చనిపోయారు, అగ్రీడ్, ఆయన దేశం కోసం పనిచేశారు, ప్రధానిగా పనిచేశారు, ఆయన వంతుగా ఆయన కొంత కృషి చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆయన పేరు మీద ఒక ఫౌండేషన్. కానీ ఆ ఫౌండేషన్కి శాశ్వత సభ్యుల కింద కుటుంబ సభ్యులు ఎందుకుంటున్నారు? ఆ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ లేదు నిజంగానే, అది ఒక ప్రభుత్వం తరపు నుంచే డొనేషన్స్ తీసుకుని అదొక నిజంగానే స్వచ్ఛంద సంస్థ కింద భారతీయ ప్రజల్ని, మిగతా దేశాల యొక్క ప్రజలతో సత్సంబంధాల కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటే గనక ఆ రాజ్యాంగంలో శాశ్వతంగా గాంధీ కుటుంబ సభ్యులు మాత్రమే ఎందుకని ప్రతినిధులుగా, అధ్యక్షులుగా వాళ్ళ చేతుల్లో మాత్రమే ఉండాలి. అది దాని స్పెండింగ్ ఎందుకని, వాళ్ళ స్పెండింగ్ అనేది అంటే ఖర్చులు, వివరాలు, దాతలు ఎంత ఇచ్చారు, ఎక్కడ స్పెండ్ చేశారు అనేవి ఎందుకని ప్రజలకు చెప్పకుండా యూపీఏ ప్రభుత్వమే గర్వంగా క్లెయిమ్ చేసుకుని ఆర్టీఐ నుంచి దూరంగా ఆ సంస్థను ఎందుకు ఉంచారు? మీ ముఖ్య ఉద్దేశం ఏంటి ఇలాంటి ఫౌండేషన్స్? అట్లే సేమ్ ఇంతకుముందు నెహ్రూ గారి సమయంలో నేషనల్ హెరాల్డ్ మీరు తీసుకుంటే, నేషనల్ హెరాల్డ్ అనే దానికి దేశవ్యాప్తంగా ఆయన భూములు ఇస్తే, నేషనల్ హెరాల్డ్ అనేది ఒక ప్రభుత్వ ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ ప్రధానిగా ఉన్నారు సార్, ఒప్పుకున్నాం కరెక్టే, కానీ ఆ ప్రధానిగా ఉంటూ ఒక రకంగా అప్పుడే అసలు యాక్చువల్గా ప్రధానిగా ఉంటూ నేషనల్ హెరాల్డ్ అనే ఒక పత్రికను ఎందుకు ఫ్లోట్ చేస్తున్నాయన? ఫ్లోట్ చేస్తూ దాంట్లో కుటుంబ సభ్యులే భాగస్వాములుగా ఎప్పటికప్పుడు వాళ్ళ వాళ్ళ దాంట్లోనే వాళ్ళ చేతుల్లోనే ఉండేలాగా ఎందుకు పెట్టుకున్నారు అంటే ఈ దేశం పైన ఈ గుత్తాధిపత్యం అనే ధోరణి ఇది ఎప్పటి నుంచో బహుశా ఈ చైనా నుంచి వీళ్ళు పుణిగిపుచ్చుకున్నారా? ఎప్పటి నుంచో వీళ్ళకి ఎప్పుడు ఈ వ్యవస్థలన్నీ మన చేతుల్లో ఉండాలి, మీడియా మన చేతుల్లో ఉండాలి, ఈ లైక్ ఈ సత్సంబంధాల కోసం అని అంటూ పైకి చెప్తూ మిగతా ఇతర దేశాలతో లైక్ అగ్రిమెంట్లు చేసుకుంటూ, ఇతర దేశాల యొక్క ప్రభుత్వాలతో అగ్రిమెంట్లు చేసుకుంటూ, ఇతర దేశాల్లో పార్టీ కార్యకలాపాల పేరున వాళ్లతో సంబంధాలు నెలకొల్పుతూ ఎప్పటికీ భారతదేశాన్ని గుప్పెట్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేశారా? ఐ థింక్ నాకైతే అది నిజం అనిపిస్తుంది. టెక్నాలజీ ఒక రకంగా రాహుల్ గాంధీ ఈ దేశానికి చేసిన మేలు ఏంటంటే హీఈస్ లైక్ టెక్ డ్రివెన్ కింద ఆయన కొంచెం టెక్నాలజీ డెవలప్ కావడానికి కొన్ని చర్యలు తీసుకోబట్టి ఈ రోజున టెక్నాలజీ రాబట్టి సోషల్ మీడియా రాబట్టి ప్రతి ఎంటర్ప్రెన్యూర్ లైక్ మీడియా ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ కూడా ఈ భావోద్వేగాలు ఉన్నటువంటి అందరు వ్యక్తులు కూడా అనేక ప్లాట్ఫామ్స్ ఫ్లోట్ చేయబట్టి ఈ రోజున క్రమక్రమంగా వీళ్ళ ముసుగులు తొలగుతున్నాయి. లేదా వీళ్ళు చేస్తున్న రాచకాన్ని యాక్చువల్గా మీకు ఒక మొన్న ఒక ఏఐసీసీ మన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ జరిగితే, ఐ థింక్ వర్చువల్ మీటింగ్ జరిగితే, రాహుల్ గాంధీ నేరుగా చెప్తున్నాడు వాళ్ళ ఏఐసీసీ సభ్యులందరికీ, మన సిడబ్ల్యూసీ సభ్యులందరికీ కూడా, నేను ప్రధాని నేరుగా వ్యక్తిగతంగా విమర్శిస్తున్నాను, మీరెవరు విమర్శించట్లేదు, మీరు విమర్శించకపోతే మీరు ఏదైనా తీర్మానం చేస్తే చెప్పండి, నేను వైదొలుగుతా, బ్లాక్మెయిల్ చేస్తాడు ఆయన. ప్రధాన్ని విమర్శించడానికి అంటే వాళ్ళు ఎంతో కొంత అందులో విజ్ఞులు ఉన్నారు కదా, సీనియర్లు ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. 2019 కాంగ్రెస్ యొక్క బిగ్గెస్ట్ డిఫీట్ కి కారణం ఏంటంటే ఏ మచ్చలేనటువంటి వ్యక్తి, అట్లాగే రఫెల్ అనే అంశంలో అంత అంటే రఫెల్ అనే అంశంలో ఏ ప్రజలకు ఎంతవరకు వాస్తవాలు చెప్పాలో అంతవరకు ప్రజలకు వాస్తవాలు చెప్తూ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ గురించి మనం ఆల్రెడీ దాని మీద షో కూడా చేసాం అప్పట్లో ఉన్నప్పటికీ కూడా చౌకీదార్ చోర్ హై అని మోడీని, అంటే మోడీ ఎన్ని ఏదైనా చెప్పొచ్చు మోడీ గురించి, కానీ ఆయన పైన అవినీతి మరక అంటిద్దామని ప్రయత్నం చేస్తే ఈ దేశంలో ఉన్న సామాన్య ప్రజలకు కూడా తెలుసు హీ అది వాళ్ళ వల్ల కాదు అని చెప్పి పైగా నొచ్చుకుంటారు. ఎందుకంటే ఆయన ఇళ్ళగా బాస్టియన్స్ నుంచి మీరు ఇవాళ మార్నింగ్ ప్రియాంకా గాంధీ గారి స్టేట్మెంట్ యూపీ ప్రభుత్వానికి అక్కడ హెచ్చరిక దారి జారీ చేస్తుంది. ఏమనుకుంటున్నారు, నేను ఇందిరాగాంధీ మనవరాలని, నేను మీలాగా ఎలా పడతాలా రోడ్ల మీద నుంచి బయటకు వచ్చిన దాన్ని కాదు అంటే ఎవరిని అవమానిస్తున్నారు వాళ్ళు? ఈ దేశ యొక్క సామాన్య ప్రజలు అంటే ఒక పెద్ద కుటుంబం నుంచి మాత్రమే మీకు పదవులు, రాజకీయ పార్టీల యొక్క ఆధిపత్యం, రాజకీయం అంతా మీరే చేయాలా? ఒక సామాన్య స్థాయి నుంచి వచ్చిన వ్యక్తుల యొక్క వ్యక్తులు రాజకీయానికి అనర్హులా, పరిపాలనకు అనర్హులా? సామాన్య కుటుంబం నుంచి వస్తే వీళ్ళ యొక్క అహంకారపూరిత ధోరణి వలనే 2019 ఎన్నికలు ఓడిపోయాయని ఖచ్చితంగా చాలా మంది, మీరు మన్నయ్య మధ్య సస్పెండ్ అయిన సంజయ్ జా కూడా చెప్తున్నాడు, you can never defeat Modi until unless you fix the problems which are lying with the Congress internal structure. And ante Congress lo antargatanga unnatundi ee prajaswamika vyavastha lekunda eppudu vinna abhiprayale vintu eppudu oka perception tone chustu unte ganaka ilanti vyavastha toti meer Modi ni eppatiki edo anti incumbency prabhutva vyatirekatto geliddaman ante that will never happen. Modi and Amit Shah and BJP, they are like political లైక్ టూల్స్, లైక్ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళనంటే ఎప్పుడు అదొక యుద్ధం కింద పరిగణిస్తారు. ఆ యుద్ధంలో వాళ్ళు మంచి కమ్యూనికేషన్ వ్యవస్థను పెట్టుకుంటారు, మంచి నేరుగా ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పుతారు. మనం అదంతా పక్కన పెట్టి గ్రౌండ్తో రియాలిటీ కట్ అయిపోయి ప్రజల యొక్క మనోభావాలను మనం అర్థం చేసుకోకుండా కేవలం వ్యక్తిగతంగా విమర్శించడం ద్వారానే గనక అధికారంలోకి వద్దాము అని అంటే అది ఎప్పటికీ జరిగే పని కాదు. ఎప్పటికీ అనేక రాష్ట్రాల్లో చనిపోయింది కాంగ్రెస్ అని చెప్తే ఆయన సస్పెండ్, అదే ఆయన పార్టీ నుంచి, ఆయన అధికార ప్రతినిధి పదవి నుంచి తీసేశారు. అట్లాగే మన రంజన్ చౌదరి, మన అరుణ్ చౌదరి, మన ఈ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ అధ్యక్షుడైనటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి ఆయన లోక్సభలో ఆయన చైనాకు ఒక వార్నింగ్ చెప్పాడు పాపం. ఏమని, చైనా నీ యొక్క నీ ఎల్లో ఆర్మీ దురాగతాలు చల్లవు, ఈ ఎల్లో ఆర్మీతో మీ సామ్రాజ్యవాదం విస్తారవాదం నుంచి సరిహద్దు దేశాలపై మీ అరాచకాల నుంచి మీరు వెనక్కి వెళ్లాల్సిందే, లేదా నీకు మా దేశం యొక్క సైనిక బలగాల చేతుల్లో చావు దెబ్బ తప్పదు అన్నాడు ఆయన. ఒక రకంగా ఆయన ఒక దేశభక్తుడు. ఆయన మన రాజకీయ పార్టీల పరంగా ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఇలాంటి సమయంలో ఆయన ఏం మాట్లాడలేదు. మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ఆనంద్ శర్మ గారు అంటారు అది ఆయన వ్యక్తిగత అంశం, ఆ వ్యక్తిగతంగా మాట్లాడారు తప్ప దానికి పార్టీకి సంబంధం లేదు అని మాట్లాడతారు ఆనంద్ శర్మ. అంటే చైనాకి వార్నింగ్ ఇవ్వడం అనేది వ్యక్తిగత అంశం, పార్టీ దానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకోదు అని ఆనంద్ శర్మ చెప్పడం ద్వారా ఆయన ఇండైరెక్ట్గా మేము చైనాకి వ్యతిరేకం కాదు అని చెప్పినట్లు. మేము చైనా అనుకూల ధోరణిని మాత్రమే పాలిస్తున్నాము. మరి ఇంత స్వచ్ఛందంగా ఇంత ఓపెన్గా ఉంటే ఆ రోజున సరే మన ఏఐసిసి మీటింగ్ గురించి మాట్లాడుతున్నాం, మీటింగ్లో రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా మీరు మోడీని ఎవరు విమర్శించట్లా, మీరందరూ మోడీ శాఖ భయపడుతున్నారేమో, నేను భయపడటం లేదు, ఇలా కుదరదు అని అంటే, పాపం ఒక బీహార్ నుంచి వచ్చి ఒక ఏఐసిసి ప్రతినిధి ఎవరు ఉన్నారు, ఒక ఆయన ఏమన్నాడంటే రాజకీయపరమైన విమర్శలు చేద్దాం తప్ప వ్యక్తిగత విమర్శలు వెళ్ళొద్దు అంటే, మీరందరికీ మోడీ అంటే భయం అనుకుంటున్నాయి, మీరు ఏదైనా అనుకోండి నేను వ్యక్తిగతంగానే విమర్శిస్తానంటాడు ఆయన. మధ్యలో కల్పించుకున్న ప్రియాంక గాంధీ, అసలు మోడీని ఒక్క మా రాహుల్ గాంధీ అన్నయ్య ఒక్కడే ఎదుర్కొంటున్నారు, మిగతా అందరూ కూడా మీరు వాళ్ళ మోడీ శాలని భజన పనుల కింద మారిపోయారు వాళ్ళు చేస్తారు అంటే ఏంటి పార్టీ, ప్రభుత్వం మంచి చేస్తే మంచి కింద చెప్పడం కూడా తప్పైపోయింది, మంచి చే పైగా ఇలాంటి సమయంలో ప్రభుత్వంకి నైతికంగా మద్దతు ఇవ్వడం కూడా తప్పైపోయింది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సీనియర్ల పైన వాళ్ళకి నమ్మకం లే, వాళ్ళపైనే షాడోయింగ్, వాళ్ళు కూడా ఏంది మూర్ఖంగా ఈ టైంలో భారత్ మోడీ చేసిన తప్పని అనాలా ఏంటి, భారత ప్రధానిగా మోడీ చేసిన తప్పని అనాలా ఏంటి ఇలాంటి సమయంలో. వాళ్ళు చెప్తున్నారు, అప్పటికి చెప్తున్నా రాహుల్ గాంధీ గారు బాగా ఆవేశపడిపోయి వెంటనే ప్రియాంక గాంధీ గారు ఈ రూమ్లో ఈ ప్రస్తుతం కమిటీలో ఉన్న చాలామంది మన 2019 డిఫీట్కి కారణం రాహుల్ ఒక్కడే పోరాడాడు, మీరెవరూ పోరాడలేదన్నారు ఆవిడ. పోరాడడం అంటే అర్థం ఏంటి, పోరాడడం అంటే చౌకీదార్ చౌర్హే అంటే పోరాటం అవుతుందా, రఫెల్ డీల్ని ఆపడానికి సతదా ప్రయత్నించడం అంటే డిఫెన్స్ పరంగా రఫెల్ డీల్ మన ఎయిర్ ఫోర్స్ని ఒక మెట్టు ఖచ్చితంగా ఎక్కించగలిగే ఎయిర్ క్రాఫ్ట్, 4.5 జనరేషన్ అది, అలాంటి ఎయిర్ క్రాఫ్ట్ని మనకి ఆ ఒప్పందం క్యాన్సిల్ అయిపోయేదాకా వీళ్ళు లెటర్లు రాయడాలు ఫ్రాన్స్ ప్రభుత్వంలో, నేను వాళ్ళతో మాట్లాడాను ఇది మాకు వద్దని చెప్పి అని రకరకాలటువంటి రూమర్లు ప్రచారం చేయడం, ఇలాంటి ప్రచారాలు చేయడం ద్వారా రఫెల్ డీల్ని ఆపేయడానికి సిద్ధపడింది కాంగ్రెస్, ఆపేయడం ద్వారా మన సైనిక బలగాలు పాపం ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు, మా ఫ్లీట్లు అయిపోతున్నాయి, ఇలాంటి మిగిలివన్నీ కూలిపోతున్నాయి, ఇలా ఉంటే కనుక మనం వీక్ అయిపోతాం, 2022 మన దగ్గర ఉండవు, వీ షుడ్ హ్యావ్ దీస్ ప్లేన్స్ అని వాళ్ళు చెప్తూ ఉన్నా కూడా మోడీ అడ్డుపట్టుకుని ఒక రకంగా మన బలగాల మీద దాడి చేయడం ఎందుకని, రఫెల్ ఇస్ లైక్ కౌంటర్ డిఫెన్స్లో చైనా మనకి చైనాకి ఉన్నటువంటి స్ట్రాటజిక్ పాయింట్స్లో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చాలా స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి కనుక తిరిగి ఈ రఫెల్ యుద్ధ విమానాల యొక్క బలం కనుక జోడిస్తే కనుక చైనా యొక్క ఈ అడ్వాన్స్మెంట్ అట్ ద బోర్డర్ అనే దాన్ని మనం ఖచ్చితంగా నిఘా పెట్టగలుగుతాం, బోర్డర్ నుంచే వాళ్ళని నిరోధించగలుగుతాం, మనకి స్ట్రాటజిక్గా చాలా ఆధిపత్యంలోకి వెళ్తాం మనం మన ఎయిర్ ఫోర్స్ బలీయమైతే కనుక. అంటే రఫెల్ డీల్ని కాంగ్రెస్ రాహుల్ గాంధీ వ్యతిరేకించడం, దీనిపైన దుష్ప్రచారం చేయడం, దీనిపైన హిందూ పత్రికల్లో లేనిపోని రకాలు, పాపం అప్పట్లో క్యాన్సర్తో బాధలో ఉన్నటువంటి వ్యక్తి అప్పుడు మన రక్షణ మంత్రి అయినటువంటి మనోహర్ పారికర్ గారి పైన కూడా ఆయన పేరు తీసుకుని అబద్ధాలు ప్రచారం చేయడం, ఆయన నాతో చెప్పుకున్నారు నేను ఎవరికి చెప్పలేనని అని ఒక అబద్ధాలు, మరణశయ్య పైన ఉన్న వ్యక్తి పైన వ్యక్తి నుంచి కూడా ఒక అబద్ధాలు ఆయన అడ్డుపెట్టుకుని అనేంత దుస్థితికి దిగజారిపోయిన ఒక కాంగ్రెస్కి నైతికంగా ఇప్పుడు అసలు మాట్లాడే హక్కు ఉందా అని అడుగుతున్నాను. మన ప్రజలందరూ మాట్లాడాలి, ఇది మన న్యూట్రల్గా ఉండే సమయం కాదు, న్యూట్రల్గా ఉండడం వాచ్అవుట్ చేసే సమయం కాదు, రాజకీయం ఇప్పుడున్న ప్రభుత్వం చేయటంలా రాజకీయం కాంగ్రెస్ చేస్తోంది, పదే పదే ఒక ఫోకస్లో ఉండాల్సిన ఒక అంశాన్ని పక్కకు తీసుకెళ్ళి రాజకీయ బురదలోకి కూడా దీన్ని కూడా తీసుకెళ్దామని ఆఖరి తుదిగా రఫెల్ విషయంలో స్ట్రాంగ్గా నిలబడ్డారు ప్రధాని, అప్పట్లో నిలబడి ఐ థింక్ మన స్లోగా ఇప్పుడు రఫెల్స్ డెలివరీ కావడం మొదలు పెడతాయి, మొదటి లైక్ ఐ థింక్ బై సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ మనకి 18 ప్లేన్స్ అందబోతున్నాయి అనేది సమాచారం, బట్ ఎనీవే దట్ హ్యాస్ టు బి కన్ఫర్మ్డ్, దాన్ని అఫీషియల్గా ఫోర్సెస్లో కమిషనింగ్ ఎప్పుడు చేస్తారు అనేది భవిష్యత్తు జరుగుతూ ఉంటాయి. ఆ నిజంగా రఫెల్ వచ్చే లోపు రఫెల్ రాకపోతే ఇప్పుడు మనం నిజంగా కొన్నిసార్లు వీక్ అయ్యేవాళ్ళం, అంటే ఇలాంటి వాటిని నిరోధించడం ద్వారా వీళ్ళు దేశ రక్షణకే వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనుకోవచ్చా. డోక్లాం స్టాండ్ ఆఫ్లో ఒక పక్క భారత సైన్యం చైనా సైన్యంతో ఘర్షణలు జరుగుతుంటే మీరు చైనా ప్రతినిధితో కలిసి నైట్ పార్టీలు, స్కాచ్ పార్టీలు, షాంపియన్ పార్టీలు ఎందుకు చేసుకుంది ఈ రాహుల్ గాంధీ ప్రియాంక వాద్రా రాబర్ట్ వాద్రాలు, ఎందుకని నిరంతరం చైనాతో చైనా ప్రతినిధులతో వీళ్ళు మంతనాలు చేస్తున్నారు, వీళ్ళ ప్రయోజనాలు ఏంటి, ఎందుకని ఇలాంటి సమయంలో చైనాతో ఎందుకని చైనా పాడుతున్న వాదాన్ని వీళ్ళు వంత పాడుతూ భారత్ మన ప్రభుత్వాన్ని ఎందుకని ప్రశ్నిస్తున్నారు, ఇవన్నీ ఖచ్చితంగా. సో రాజకీయం మనం మాట్లాడుతాం కాబట్టి మన అంశంలో ఒకటి పాలిటిక్స్ కాబట్టి పాలిటిక్స్లో మనం ఇట్లాగే మనం ఖచ్చితంగా విశ్లేషణ చేయాల్సి ఉంది, ఎవరి ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది, రైట్ ఫ్రమ్ ఒక ఇంకొక న్యూస్ ఎట్లా అంటే అది వింటది, అసలు నాకు మన్మోహన్ సింగ్ గారి పైన అంతో ఇంత గౌరవం ఉండేది. ఎవరన్నా మీరు వ్యతిరేకిస్తే మీరు నాతో మాట్లాడచ్చు కూడా, చర్చించవచ్చు కూడా. ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు దేశం ఒక పక్కన అప్పుల పాలైపోతున్న క్రమంలో ఆర్థిక మంత్రిగా ఈ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అనే ఒక ప్రైవేట్ ఎఫ్ఐఆర్ కమిటీని, రాజీవ్ గాంధీ ఫౌండేషన్ గవర్నమెంట్కి ఎఫిలియేట్ కాదు, ఒక ఎన్జిఓ అది అంతే. నేను మీరు ఎన్జిఓ మీరు ఒకటి రిజిస్టర్ చేసుకోవచ్చు, నేను ఒకటి రిజిస్టర్ చేసుకోవచ్చు, నాకు తోచిన సేవ నేను చేయొచ్చు. నేను పది మందికి ఉచితంగా పాఠాలు చెప్పాలంటే చెప్పచ్చు, 10 మందికి భోజనం పెట్టాలంటే పెట్టచ్చు, అది నాకు నా ఇంట్రెస్ట్. సో ఇలాంటి క్రమంలో ఎందుకని వీళ్ళు అంత ఇంట్రెస్ట్ తీసుకుని వెళ్ళు, లైక్ రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 92లో 100 కోట్ల రూపాయలు ఆయన కేటాయించడానికి సిద్ధపడిపోయాడు అప్పట్లో అనే వార్త నిజంగా ఆందోళన కలిగిస్తుంది. 100 కోట్లు 92లో అని అంటే ఇట్ ద లైక్ మన ఇప్పుడున్న కండిషన్లో దాదాపు అట్లీస్ట్ లైక్ మన అప్రైజల్ వాల్యూ అని క్యాల్కులేట్ చేసుకుంటే అట్లీస్ట్ 1000 కోట్లతో సమానం. 1000 కోట్లతో సమానం. 1000 కోట్లు ఒక సోనియా గాంధీ నేతృత్వంలో ఉన్న ఫౌండేషన్ ఇవ్వడం కోసం ఎందుకు మన్మోహన్ సింగ్ గారు అప్పటి నుంచే, అసలు ఆయన ఇంటిగ్రిటీ పైన నాకు ఎప్పుడు అంత అపనమ్మకం ఉండేది కాదు, అట్లాంటిది ఆయన ఇంటిగ్రిటీ పైన కూడా నాకు అపనమ్మకం కలుగుతుంది. వీళ్ళంతా ఏం చేయదలుచుకుంటున్నారు ప్రభుత్వం అంటే, వీళ్ళందరికీ కప్పం కట్టాలి అండి. కాంగ్రెస్ పార్టీకి తరాల పాటు దశాబ్దాల పాటు కప్పం కట్టాల్సిన అవసరం ఉందా ఏంటి? అంత విధేయత, అంత కుటుంబ బానిసత్వం చేయాల్సిన అవసరం మన్మోహన్ సింగ్ గారికి ఎందుకు వచ్చింది నాకు అది అర్థం కాల. అట్లాగే వివిధ శాఖ ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే హోమ్ మినిస్ట్రీ నుంచి, మినిస్టర్ ఆఫ్ కల్చర్ అండ్ అఫైర్స్ నుంచి, విదేశాంగ శాఖ నుంచి, అందరి దగ్గర నుంచి ఈ రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి డబ్బులు వచ్చినాయి అలాంగ్ విత్ చైనాతో. ఈ చైనా స్టేట్ అఫైర్స్ కమిటీ ఉద్దేశాలు ఏందని అడుగుతున్నాను అసలు. కాబట్టి మనం కాంగ్రెస్ పక్కన పెట్టి చూస్తే ఒక రకంగా మనం ఆనందపడాలా, దేశం అంతా ఒక తాటి పేరు ఉన్నందుకు కాంగ్రెస్ అనే దాన్ని మనం పక్కన పెట్టే చూడాలి. అంశంలో కాంగ్రెస్ ఈజ్ ఆల్వేస్ ట్రయింగ్ టు పుల్ ఆర్ లెగ్స్ డౌన్ వైల్ కొల్యూటింగ్ విత్ ఆర్ నైబరింగ్ లైక్ ఎనిమీ కంట్రీ. చైనా మనకి ఖచ్చితంగా ఎనిమీనే. ఎనిమీ ప్రాపర్టీస్ బిల్ తీసుకొచ్చినప్పుడు అంటే కొంతమంది ప్రశ్నిస్తారు, ఎక్కడైనా అఫీషియల్గా ఉందా చైనా మనకి నిజంగానే శత్రువా అంటే శత్రువే. మన భారత మన భూభాగంపై దాడి చేసి ఆక్సైని ఆక్రమించుకున్న చైనా మనకు శత్రువుగా ఏమవుతారు? మన పైన యుద్ధం చేసి అన్యాయంగా మన భూమిని ఆక్రమించుకుంటే శత్రువులుగా ఏమవుతారు? సో దానికి ఎనిమీ ప్రాపర్టీస్ని ఎక్వైర్ చేసుకునే బిల్ని ఐ థింక్ 2019 డిసెంబర్లో అనుకుంటా మనం లైక్ పార్లమెంట్ ఆమోదించింది. భారతదేశంలో కూడా చైనా ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయి, కొంతమందిని కొన్ని స్ట్రాటజిక్ అసెట్స్ని ఇక్కడ బిల్ చేసుకుంటా ఉంటుంది, తెలియకుండా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అలాంటివి ఏమైనా ఉంటే కనుక వాటిని గుర్తించి, అట్లాగే పాకిస్తాన్ ఎనిమీ ప్రాపర్టీస్ ఉంటాయి. పాకిస్తాన్ ఇది ఎనిమీ కంట్రీ, ఎస్ ఎనిమీ కంట్రీ, మనకు శత్రుదేశమే, అధికారికంగా శత్రుదేశమే. వాళ్ళని వాళ్ళ వంత పాడాల్సిన అవసరం మనకి లేదు. వీ హ్యావ్ టు స్టాండ్ బిహైండ్ అవర్ ఫోర్సెస్. రాజకీయం చేయదలుచుకుంటే ఇది అయిపోయిన తర్వాత విశ్లేషణలు చేసుకుందాం, ఇది అయిపోయిన తర్వాత ఏంటని చూద్దాం. స్టిల్ ద స్టాండ్ ఆఫ్ ఈస్ గోయింగ్ ఆన్. ఓ చైనా రోజు మేము వెనక్కి వెళ్తున్నాం, డిజింగేజ్ చేస్తున్నాం, మా ఫోర్సెస్ వెనక్కి తీసుకెళ్తున్నాం అని అంటుంది, కానీ చైనా చేయదు. మన లాస్ట్ ప్రోగ్రాంలో మాట్లాడుకున్నట్టుగానే చైనా నిరంతరం మనల్ని ఇబ్బంది పెట్టడానికే ప్రయత్నం చేస్తుంది. దాని వెనకాల కథ ఏంటి? ఎందుకని మనకి ఈ వాటర్స్ పైన ఎక్కువ చైనా, ఎక్కడ మీరు గమనించండి, చైనా ఆక్యుపై చేసుకునే అంశాలన్నీ కూడా నీటి పైన యుద్ధం, నీటి పైన ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నీరు చైనాకు చాలా అవసరం. దెర్ ఇస్ సంథింగ్ లైక్ మైక్రో లైక్ మన కండక్టర్స్ ఏవైతే మైక్రోచిప్స్ ఏవైతే ఉన్నాయో, అంటే డిజిటల్గా మైక్రోచిప్ ఇసే చాలా కీలకమైన అంశం. మన ఫోన్ల దగ్గర నుంచి ల్యాప్టాప్ల దగ్గర నుంచి ఏది తీసుకున్నా ఇవి ఈ మైక్రోచిప్ ప్రాసెసర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే అంశం. దాంట్లో డేటా స్టోరేజ్ అంతా, ప్రాసెసింగ్ అంతా దాని ద్వారా జరుగుతూ ఉండే ఒక ఎలక్ట్రానిక్ డివైస్, ఒక ఎలక్ట్రానిక్ పరికరం. దాని తయారీకి శుద్ధ జలం అవసరం అవుతుంది. శుద్ధ జలం అంటే చాలా ప్యూర్గా ఉన్నటువంటి, శుద్ధి చేయబడినటువంటి వాటర్. మిగతా ఉంటే కనుక జనరల్గా ఇన్ఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి ఆ వాటర్ ప్రాసెస్ చేయాలంటే మళ్ళీ ప్యూరిఫై చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. అదే హిమాలయన్ రిసోర్సెస్లో ఉన్నటువంటి వాటర్లు చాలా స్వచ్ఛమైనవి. కాబట్టే హిమాలయన్ బార్డర్ ఉన్న ప్రతి చోట కాన్ఫ్లిక్ట్కి ఎప్పుడు చైనా వస్తూనే ఉంటుంది. బికాజ్ దే వుడ్ లైక్ టు కన్స్ట్రక్ట్ సో మెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అనేది ఒక యుఎస్ రిపోర్ట్ ఉంది. ఇలాంటి అనేక రకాల ఆసక్తికరమైనటువంటి అంశాల గురించి మళ్ళీ వచ్చే బుధవారం రాత్రి 8:30 నుంచి 9:30 వరకు, అట్లాగే మళ్ళీ వచ్చే శుక్రవారం నాడు రాత్రి 8:30 నుంచి 9:30 వరకు మనం మాట్లాడుకుందాం, చర్చిద్దాం, మన అభిప్రాయాలు పంచుకుందాం. ధన్యవాదాలు. ఉంటా నేను మీశ్వర్ విష్ణు భట్ల. జై హింద్.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised. Advised.